తప్పు పని చేయించి వేద విరుద్ధం ఈయన పని చేయించి నువ్వు వాడికి అన్నం పెడతావా? తప్పు కదూ. కాలము తెలిసి ఉండాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. రెండు, దేశము తెలిసి ఉండాలి. దేశం అంటే భూమి. భూమికి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క శక్తి. మామూలుగా అన్నం పెట్టడం ఒకెత్తైతే పుష్కరాల్లో అన్నం పెట్టడం ఒకెత్తు. ఎందుకని, క్షేత్రానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. అందరూ భోజనానికి ఆ సమయానికే పెడతారు. ఆ ఉన్న ఒక సత్రం రెండు సత్రములకే పెడితే వీళ్ళకి ఎప్పటికన్నా తింటారు? అప్పుడు విరివిగా వండించి అన్నం పెట్టావు. ఇప్పుడు ఆ దేశమునందు పుష్కరములు అవుతున్నాయి. పుష్కరములు అవుతూ ఉండగా అన్నం పెట్టావు, వేల పట్టున ఇన్ని లక్షల మంది అన్నం తినగలిగారు. ఇప్పుడు నీది ద్విగుణీకృత పుణ్యం. మూడు, పాత్రత. పాత్రత అంటే అది పొందడానికి అవతల వాడికి ఉన్న యోగ్యత చూసి ఇవ్వాలి. యోగ్యత లేకుండా ఇచ్చిన దానం ఫలించదు. ఉదాహరణకి, ఏదో ఇవాళ ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టాలనిపించింది. ఎవ్వరూ భోజనానికి వచ్చేవాళ్ళు కనపడక పక్కింట్లోకి వెళ్ళి అన్నం తినేసేటయా అంటే, తినేసానండి ఇప్పుడే అయిపోయింది భోజనం అంటే, పోన్లే కానీ ఇవాళ ఎవరికో ఒకళ్ళకి పెడతాం అనుకున్నా ఎవరో దొరకలేదు మళ్ళీ వచ్చి తినడుకో అన్నారు అనుకోండి. అయ్యి బాబోయ్ నేను ఒక్క ముద్ద కూడా తినలేనండి, నా వల్ల కాదంటే అలా కాదు కానీ ఒక్క పావుగంట ఆగి తిను పర్వాలేదు, రెండు జామకాయ ముక్కలు తినేసిరా. జామకాయ ముక్కలు తినేస్తే ఆకలిస్తుంది, అదో లక్షణం. నాకు ఓ పెద్ద అని చెప్పారు కాబట్టి ఆ రెండు జామకాయ ముక్కలు తినేసి ఓ పావుగంట ఆగిరా అని వాడు ఏదో కడుపులో కొంచెం చురుకు చురుకుమన్నట్లు అనిపించి జామకాయ ముక్కలు తిని వచ్చి కూర్చున్న తర్వాత వాడికి బలవంతంగా పప్పు బలవంతంగా కూర వేస్తే, అమ్మ వద్దన్నాను కదండి వద్దన్నాను కదండి అని తలపో పిసరు నోట్లో రాసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పెట్టేశాను పోయి. ఎందుకది, ఆకలితో ఉండి అమ్మా చచ్చిపోతున్నానమ్మా భవతి భిక్షాందేహి అన్నవాడికి పట్టుకెళ్ళి పట్టిడి పెట్టు, మహాపుణ్యం. వాడు తినాలి, చచ్చిపోతాడు లేకపోతే. పాత్రత ఎరిగి పెట్టినది, దేశం ఎరిగి పెట్టినది, కాలం ఎరిగి పెట్టినది దానమునందు వర్తిస్తుంది. అలా కాకుండా పెట్టినది వర్తించదు, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానమునందు ఈ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ మూడు తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం చేశామన్న దానితో తరించడానికి సంబంధం ఉండదు. దేశము కాలము పాత్రత మూడు కలిసి వస్తే చిన్న దానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి కారణమైపోతుంది. అలా ఉందా అని అడిగాడు ధర్మరాజు గారు. ఉంది, మీకు ఒకటి చెప్తాను నేను అని వ్యాసుల వారు చెప్తున్నారు. ముద్గలుడు అని ఒక మహర్షి, ఆ ముద్గలుడు బ్రాహ్మణుడు. ఆయన ఒక వ్రతం చేస్తుండేవాడు. ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన 14 రోజులు ఉపవాసం ఉండి 15వ రోజున అన్నం తింటాడు. తానొక్కడే కాదు, తన భార్య తన బిడ్డలు కూడా అంతే. ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏంటంటే భిక్షాటన చేయడము అని కాదు. ఈ కంకులు నిరుపుతారు, ధాన్యాన్ని కింద పడేటట్టు చేసి బస్తాలకు ఎత్తుతారు. ఇక యజమాని దాన్ని ఏరుకోడు, యజమాని పట్టుకెళ్ళాడు, వదిలేశాడు మట్టిలో. అన్నదాన్ని పొలానికి వెళ్ళి మట్టిలో ఉన్న ఒక్కొక్క గింజే ఏరాలి. ఇలా ఎత్తి మట్టి ఇలా 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 అని పోయకూడదు, ఒక్కొక్క గింజే ఏరాలి. అలా ఒక్కొక్క గింజ చప్పున పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసేవాడు. పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఈ 14 రోజులు ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఉంచే వృత్తిలో రైతు విడిచిపెట్టేసినటువంటి ధాన్యపు గింజల్ని ఏరి కుంచుడు చేసేవాడు. ఆ కుంచెడైనటువంటి అవి తీసుకొచ్చి వాటిని 4 కుంచాలు చేసేవాడు. 4 కుంచాల ధాన్యాన్ని పౌర్ణమి నాడు బియ్యంగా మార్చి అన్నం వండేవాడు. అన్నం వండి తినేవాడు కాదు, ఈ అన్నం వండిన తర్వాత దేవతలకి పితృదేవతలకి నివేదన చేసి ఒక అతిథిని పిలిచేవాడు. పిలిచి ముందు అతిథికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఆయనకి అన్నం పెట్టేటప్పుడు పరమ సంతోషంతో పెట్టేవాడు, ఎంత తింటే అంత. తత్ ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయిన శేషం ఏది ఉందో ఆ శేషాన్ని తాను తన భార్య తన బిడ్డలు కలిసి తినేవాడు. మళ్ళీ ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి మళ్ళీ చతుర్దశి వరకు ఉపవాసం ఉండి మళ్ళీ ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఏరుకుంటూ పాత్రలో వేసి అమావాస్య వచ్చేటప్పటికీ మళ్ళీ 4 కుంచాల వడ్లు చేసేవాడు. చేసి మళ్ళీ ధాన్యం ఉండి మళ్ళీ అన్నం ఉండి వచ్చిన అతిథికి పెట్టి ఆ శేషాన్ని మళ్ళీ తింటుండేవాడు. దేవతలకి పితృదేవతలకి పెట్టి అమావాస్య అయితే పితృహోమం కూడా చేయాలి, చేసి అప్పుడు తింటుండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకనకొక సమయంలో దుర్వాసో మహర్షి వచ్చాడు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాదు ఆయన పేరు, దుర్వాసుడు. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన రావడం ఎలా వచ్చారు, దుర్వాసో మహర్షిగా వస్తే పెట్టడం పెద్ద విశేషం కాదు. బట్టలన్నీ చింపేసుకుని ముక్కలు ముక్కలుగా బట్టలు వేలాడుతుంటే ఒంటి నిండా మట్టి పూసేసుకుని జుత్తంతా చింపిరి జుత్తు చేసేసుకుని విపరీతమైన ఆకలితో ఉన్నవాడిలా వీళ్ళు ఇక అన్నం తినడానికి కూర్చునే సమయానికి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి ఆకలిగా ఉందాయా అన్నం పెట్టన్నాడు. ఆ ఉన్న అన్నం అంతా తీసి ఎంత పెట్టినా తినేశాడు. తినేసి విస్తట్లో వేయి అని తినేసి ఆఖరణ పాత్రలో ఉన్నది పెట్టేశాక బ్రేవం తీంచి ఉత్తరాపోసనం బట్టి ఆ మిగిలిన అన్నం అంతా తీసి ఒంటికి రాసేసుకున్నాడు. రాసేసుకుని వెళ్ళిపోయాడు. కించిత్ బాధపడ్డాడు. అతిథి వచ్చాడు, పెట్టాను కుండలోది సరిపోయింది అతిథికి చాలు అనుకున్నాడు. 14 రోజులు ఒక్క మాటే తింటాడు, బెంగ పెట్టుకోలేదు. ఆయన భార్య బిడ్డలు బెంగ పెట్టుకోలేదు. మళ్ళీ వెళ్ళి ఏరి తెచ్చాడు. ఇప్పుడు అమావాస్య వచ్చింది, మళ్ళీ తినబోతున్నాడు. మళ్ళీ అలాగే వచ్చాడు దుర్వాస మహర్షి, మళ్ళీ పెట్టమన్నాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తినేశాడు, మళ్ళీ ఒంటికి రాసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా పౌర్ణములు అమావాస్యలు కొన్ని గడిచాయి. ఆయన వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్నంబు పెట్టిన తడు తదన్నంబంతయును కుడిచి ఆత్మదనిచి శేషాన్నంబు మేన నిండగా సన్నుతుడు అలదికొని మొగుడు చనియే నిజేచ్చన్. ఆ అన్నాన్ని ఒంటికి రాసుకొని వెళ్ళిపోతుండేవాడు వచ్చాడు ఓ రోజున. మళ్ళీ వచ్చి ముద్గలా అన్నం పెట్టన్నాడు. అంటే మళ్ళీ అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే తిని అన్నాడు, ఏమయ్యా నేను అప్పటి వరకు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతూ అన్నాడు. మనమున ఏవగింప అవమానము చేయక ఇంచుకంతయున్ కినియక ఓలమందక అకృత్రిమ భక్తినునర్చి తీవు సజ్జననుతా అన్నదానము ప్రసాదము సత్యము ధైర్యమున్ దమంబును అపరిగ్రహత్వమును కొల్పుగనీ ధనమయ్య ఇయ్యడన్. అన్నం పెట్టేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, కానీ నీ దగ్గర అన్నం పెట్టడంలో ఎన్ని గుణాలున్నాయ్యా మహానుభావ, కనీసం అరే వీడు ఇంత అన్నం తినేస్తున్నాడు, ఇంకేం మిగలటం లేదు, మిగలటం లేదని మనసులో కూడా యావగించుకోలేదు. నన్ను మాకు 14 రోజులకి తినవలసిన అన్నం తినకుండా ఒంటికి రాసుకుంటాడేంటి అని ఒక్క మాట అనలేదు, అవమానం చేయలేదు. నీకు పెట్టమయ్యా అర్థం లేని పిచ్చ తిండి నువ్వును అని అనలేదు. నువ్వు ఇంచుకంతయుంగినియక మా మీద కోపగించలేదు. విపరీతమైనటువంటి భక్తితో నాకు అన్నం పెట్టావు. నిజంగా ఈ అన్నదానం, ఈ సత్యం, ఈ ధార్మిక బుద్ధి నీ యందు అత్యద్భుతం. ఇలా ఎవరి యందు ప్రకాశించదు. చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక దాల్మిపెంపు ధర్మవును శమంబు ద్రెక్కును సముద్ధతి నాకలి వీని రెంటనుందవులవు జీవితస్థితి విధాయకమన్నము నీవు జీవితేచ్ఛ విడిచి తిప్పుడేమని ప్రశంసయునట్టు వినింతపోనిధి. ఏమయ్యో ముద్గలుడా, నేను ఒక మాట చెప్తాను, నాకు జింహచాపల్యం ఎక్కువ. ఏమి కనపడినా తినాలనిపిస్తుంది, ఏమి కనపడినా తినాలనిపిస్తుంది, విశేషమైన ఆకలిస్తుంది. ఆ ఆకలి వేసి తినాలనిపించినప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది, పోతే నీ శపిస్తూ ఉంటాను. ఆకలికి కోపానికి అంత దగ్గర సంబంధం. 14 రోజులు అన్నం తినని వాడివి, అన్నం వండి దేవతలకి నైవేద్యం చేసి అతిథిని పిలిచి పెట్టి తిందామని ఆకులేసుకుని ఇవాళ అన్నం తిందామని నీ భార్య బిడ్డలు నించునుంటే, ఇన్నిసార్లు నేను వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటే ఒంటికి రాసుకుని వెళ్ళిపోతుంటే నీకు కోపం రాలేదయ్యా, బాధపడలేదు, అరే ఇలా చేస్తున్నాడని అవమానించలేదు, పరమ సంతోషపడిపోయావు, పోన్లే ఒకడికి కడుపు నిండా పెట్టానని మళ్ళీ గింజలు ఏరుకోవడానికి పోయావు, పోను అలాగని 2 వారాలు 2 సార్లు అయిపోయింది ఇప్పటికని ఉండలేనని తిన్నావా, వ్రతభంగం చేయలేదు, నీకు ఆకలి కోపాన్ని తెప్పించలేదు. నేను ఇంత మహర్షిన, నాకు ఆకలి కోపాన్ని తెప్పిస్తా, నేనా గొప్పవాడిని, నువ్వా గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి, నీకు అన్నం మీద ఆసక్తి లేదు, అన్నం తినకపోతే చచ్చిపోతానేమో అని దేహం మీద ఆసక్తి లేదు. ఉండడం గృహస్థాశ్రమంలో ఉన్నావు, అన్నం మీద ఉన్న అనురక్తిని గెలిచావు, శరీరం మీద ఉన్న అనురక్తిని గెలిచావు. నేను గెలవలేకపోయానయ్యా, ఎంత గొప్పవాడివి, కాబట్టి నీది తపస్సు కాదు. అన్నం పెట్టడం ఒకటే కనపడుతోంది, ఒక కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని బియ్యంగా మార్చి అన్నం పెట్టడం కనపడుతోంది, కానీ ఆ అన్నం వెనక ఇన్ని సద్గుణాలు ఉండడం తపస్సేగా. నీ ఎంత తపస్సు భాషించిందయ్యా. మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా నునర్చు ధర్మంబు తపంబని చెప్పుదురు. అట్టి తపంబనగా నీ ఎంద కలిగే అభినవభంగిన్. ఇంద్రియాల్ని వశం చేసుకోవడమే తపస్సు అంటారు. ఇంద్రియాల్ని వశం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏంటంటే బలవంతంగా తొక్కిపెట్టడం కాదు. ఆ ఇంద్రియములకు ఏది కనపడితే కదిలిపోతాయో అది కనపడినా వికారం పొందకపోవడం. 14 రోజుల తర్వాత తిందామని వండుకున్న అన్నాన్ని ఎదురుకుండా ఉన్నవాడు మొత్తం తిని ఒంటికి రాసుకుపోతుంటే కోపం రావద్దు, నోటి వెంట చొంగ కారిపోవద్దు, ఆకలితోటి ఏమీ కాదు. అంటే కళ్ళ ముందు కనపడినా ఇంద్రియాలు కదలలేదు, ఇవి కదా తపస్సు, ఇంద్రియాల్ని గెలవడం అంటే. కాబట్టి నువ్వు దానం చేసినట్టు కనపడుతోంది కానీ దానం కాదు, తపస్సు సిద్ధించింది. ఇది దానానికి తపస్సుకి ఉన్న సంబంధం. దానము తపస్సు అవుతుంది ఒకనాడు. ఆ దానం సరిగ్గా తెలుసుకోకుండా అన్యాయార్జితాన్ని తీసుకొచ్చి దానం చేస్తే వచ్చే పుణ్యం ఏమీ ఉండదు. నేను తెస్తున్నాను కదండి, కొంత పెడుతున్నాను కదండి, అది తేవడం ఎక్కువైపోతే పాపం ఒకటే వస్తుంది తప్ప వచ్చే పుణ్యం ఉండదు. కాబట్టి చూసావా ధర్మరాజా, తపస్సే సిద్ధించిందయ్యా ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేవలోకం నుంచి రథం వచ్చింది, వచ్చి రావయ్యా నిన్ను దేవలోకానికి తీసుకెడతాం, ఇంత గొప్ప పని చేశావన్నారు. ఎక్కాడు బ్రాహ్మణుడు, ఎక్కి మహానుభావుడైనటువంటి ఆ ముద్గలుడు బయలుదేరుతున్నాడు. ఆ మొగ్గలుడు బయలుదేరుతున్నాడు, వెళ్ళిపోతుంటే పరిచయం మీద ఆ సారథిని అడిగాడు, కొంతసేపు ప్రయాణం చేశారుగా, స్వర్గలోకం అంటే ఎలా ఉంటుందని అడిగాడు. స్వర్గలోకంలో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అన్నీ చెప్పి ఓ మాట చెప్పాడు, అక్కడ అలసట ఉండదు, భోగములు ఉంటాయి. భోగమైనా మనకుండే లక్షణం ఏంటంటే ఎక్కువ అనుభవిస్తే అలసిపోతాం. భోగమైనా సరే అదే పనిగా సినిమా చూస్తే చాలా బాగుంది అన్నారు కదండి, మొట్టమొదటి రోజే చూడాలన్నారు అనుకుంటండి, మీరు ఇంట్లో ఉన్న కాళ్ళు చేతులు కట్టి 10 రోజులు 4 షోలు చూపిస్తామన్నారు అనుకోండి, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఈ భ్రాంతి పెట్టుకోనంటే కాదు. కాబట్టి మనకి భోగం అనుభవించమన్నా అలిసిపోతాం మనం, కానీ ఎంత అనుభవించినా అలిసిపోరు స్వర్గలోకం. బాగానే ఉంది, భోగాలు అనుభవిస్తారు బాగుంది అంతవరకు, ఆ తర్వాత ఏమిటి, ఆ తర్వాత ఏమిటంటావా, ఆ భోగాలు అనుభవించడానికి కావలసిన పుణ్యం పూర్తయిపోగానే మళ్ళీ భూలోకం మీద బారేస్తారు. రెండు, ఇంకోటి ఏమిటి, ఇంకా అక్కడ కర్మాధికారం లేదు, అక్కడ కూర్చుని కొత్తగా పుణ్యం చేయడానికి ఏముండదు, అయిపోతుంది కదా, మళ్ళీ పుణ్యం చేసి ఏదో కొంత పుణ్యం సంపాదించుకుని అక్కడే ఉందాం అంటే కుదరదు, అక్కడ పుణ్యం చేయడానికి లేదు, కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాసాన్ని పెంచుకునే అవకాశము లేదు, ఉన్న పుణ్యం ఖర్చే కిద్దబడాలంతే. అంటే వెంటనే ఆ మౌద్గలుడు అన్నాడు, ఆపు రథాన్ని అన్నాడు, ఆపాడు. ఎవడికి కావాలి ఆ భోగాలు ఎందుకవి, భోగం అనుభవించడానికి అలసట ఉండదా, అలసట లేకుండా భోగం అనుభవిస్తాడా, అనుభవించినందుకు పుణ్యం పోతుందా, పోయింది కాబట్టి కింద పడిపోతాడా, పోని అక్కడ ఉండి చేసుకోవడానికి లేదా, ఎవడికి కావాలా స్వర్గం కిందకి తీసుకెళ్ళిపోవడం, తీసుకెళ్తే ఏం చేస్తావన్నాడు, జ్ఞానం సంపాదించుకుంటాడు, అది వైరాగ్యం అంటే. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది ఆయనకి భోగాల మీద, నిరపేక్షగా కిందకు వచ్చేశాడు, దింపేశారు భూమి మీద, అన్నిటి యందు సమత్వ బుద్ధిని పెంచుకున్నాడు. కష్టం లేదు సుఖం లేదు, వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్ట రత్నలుష్టయో సుహృద్విపక్షవక్షయో తృణారవింద చిక్షుషో ప్రజాపహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటారు. అన్నిటి యందు సమానమే, అరణ్యమైనా ఒకటే, ఇల్లైనా ఒకటే, వజ్రమైనా ఒకటే, మట్టి బెడ్ అయినా ఒకటే, అలా సమత్వ బుద్ధిని పొంది నిరంతరము భగవంతుని ధ్యానం చేసిన కారణం చేత విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఏ జ్ఞానమును పొందడం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదో, అటువంటి జ్ఞానమును పొంది ఇక పుట్టవలసిన అవసరం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడై పరమేశ్వరునిగా ఆత్మగా నిలబడిపోయాడు. కాబట్టి దానంతో ఒక్క కలశలో ఉన్నటువంటి ధాన్యాన్ని సక్రమంగా దేశము కాలము పాత్రత ఈ మూడు తెలుసుకుని దానం చేయడం మొదలు పెట్టడం తపస్సే అయింది. కాబట్టి తపస్సు దానము విడదీయడం కుదరదు. ఎప్పుడు దానం విడిపోతుంది తపస్సు కన్నా, అన్యాయంతో ధనం కలిస్తే తప్ప. ఈ మూడు తెలిసి దానం చేసినటువంటి న్యాయార్జితమైన విత్తము వలన తపస్సులోనికే ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఆ తపస్సు జ్ఞానమునకు కారణమవుతుంది. ఆ జ్ఞానము చేత మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ధర్మరాజా, అసలు ఈ తపస్సు చేత సాధించుకోలేని విశేషము లేదు. కానీ తపస్సు చెయ్యడానికి యోగ్యమైన దేశము, యోగ్యమైన కాలము, యోగ్యమైన పరిస్థితి నీకు ఇప్పుడు అనుకూలించే. కాబట్టి ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా, కొద్ది నెలలు మిగిలి ఉంది నీకు ఇంకా 12వ సంవత్సరంలో, ఇక ఇది దాటిపోయిందా నీకు కుదరదు. కాబట్టి చక్కగా తపస్సు చేయి. చూడండి, క్షేత్రాలకు వెడతాం. క్షేత్రానికి వెళ్ళిన తరువాత ఒక అద్భుతం ఉంటుంది. ఒక్క మాట గోవింద అన్నారనుకోండి, కోటి మాటలు గోవింద అన్నట్టు. ఇంట్లో కూర్చుని కోటి మాటలు గోవింద అంటేనే కోటి మాటలు గోవింద. అక్కడ ఒక్క మాట గోవింద అంటే చాలు. కాబట్టి వెంకటాచలం వెళ్ళాం. వెంకటాచలం వెడితే అదే పనిగా ఆనందాలయంలోకి వెళ్ళిపోవాలని ఏం లేదు. చక్కగా వచ్చి కూర్చుని సిద్ధభూములు ఉన్నాయి. పైన తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఉంది, పాపనాశనం ఉంది, ఆకాశగంగ ఉంది. అలాంటి చోటికి వెళ్ళి కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశామనుకోండి, మహాభారతం పట్టుకెళ్ళి ఆరణ్యపర్వంలో మార్కండేయ మహర్షి చెప్పిన విషయాలన్నీ ఒక్కసారి చదువుకున్నాం అనుకోండి, కోటి మాటలు పారాయణ చేసిన పుణ్యం. ఒక 3 రోజులు వెంకటాచలం కొండ మీద ఉండి సుందరకాండ చదువుకుని వచ్చాడు అనుకోండి, 1,000,000 సుందరకాండ పారాయణ చేసుకున్నట్టు. అది దేశము కాలము వలన సంప్రాప్తమవుతాయి. అక్కడికి వెళ్ళి కూడా వేళపట్టున పడుకోవాలి, వేళపట్టున తినాలి. ఎక్కడైనా 1 గంట మిగిలితే షాపింగ్కి వెళ్ళిపోవాలి అంటే 1,000,000 క్షేత్రంలో షాపింగ్ చేసిన ఫలితం వస్తుంది. ఏమిటి ఉపయోగం నీకు దానికి? ఏమైనా ఉపయోగం ఉందా? పెట్టినవాడు ఎందుకో పెట్టాడు, పెట్టించినవాడు ఎందుకో పెట్టాడు, తెలియక నువ్వు తిరుగుతున్నావు. ఎందుకది ఏమిటి ఉపయోగం? క్షేత్రానికి బొమ్మల కొట్లకి ఎందుకండి ఏమిటి సంబంధం? ఎందుకు తిరగడం? ఎందుకు అసలు అక్కడ అవి ఎందుకు? దాని బదులు శుభ్రంగా ఏ నామం చెప్పుకోవడానికి మంటపాలో ఉంటే చాలు. ఎక్కడికి ఎందుకు వెళ్ళామో దాన్ని అందుకు వినియోగించుకోమని కదా మనకి మహానుభావుడు వ్యాసవాక్కు. కాబట్టి ఆ దేశకాలములను వినియోగించుకోవడం వస్తే, కారాగారాల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, అడవుల్లో ఉండి తరించిన వాళ్ళు ఉన్నారు, క్షేత్రవాసముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు, సిద్ధభూముల చేత తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేవలంగా దీన్ని ధర్మరాజు గారికి చేసిన ఉపదేశంగా స్వీకరించకుండా మనందరం కూడా మన జీవితాలని ఎలా ఒబ్బిడి చేసుకోవాలో, అన్యాయార్జితం తెచ్చి దానం చేస్తే ఫలితం రాదయా, న్యాయార్జితంలో 1 రూపాయి దానం చేయి తరిస్తావు అని ఇన్ని ధర్మసూక్ష్మములతో కూడినటువంటి వ్యాస భగవానుడి యొక్క ఉపదేశాన్ని స్వీకరించి మన జీవితాలు కూడా తరించేటటువంటి మార్గంలో మనం అనుష్ఠాన క్రమాన్ని తీర్చిదిద్దుకోవలసి ఉంటుంది. నేను వ్యాస భగవానుడు మాట్లాడినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని ఆపుతూ, ఎందుచేత అంటే రేపు ఆరణ్యపర్వంలో చాలా గొప్ప ఘట్టం, మహాభారతంలో అత్యంత కీలకమైన ఘట్టానికి దారితీసినటువంటి పరిస్థితి, అసలు ఆ జరిగిన సందర్భం రేపటి రోజున ప్రస్తావనకు వస్తుంది. అందుకే నేను ఇక మిగిలిన శేషభాగాన్ని రేపు మాట్లాడతాను. అంటే రేపటితో అయిపోతుంది ఆరణ్యకాండని కాదు. కాబట్టి ఒక్క నిమిషం మీరు ఓపిక పడితే నేను మంగళం చెప్పి, రేపటి రోజున నూతన సంవత్సర ప్రారంభ దినం కాబట్టి రేపటి విశేష కార్యక్రమాలు ఏ ఉంటాయి దేవాలయంలో అన్న దాని గురించి ఒక్కసారి మాట్లాడతాను. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.